హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ప్రియులందరికీ ఆయా ప్రాంతాల్లో నుంచి ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లోకి అండ్ అది జాయిన్ అయిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నానండి. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా ఈ లాక్డౌన్ దినాల్లో నేను కొన్ని బుక్స్ ని నేను స్టడీ చేస్తా ఉన్నాను. అలాగే కొన్ని మెసేజెస్ ఈ యొక్క COVID-19 ని దృష్టిలో పెట్టుకొని బిబ్లికల్ గా రిలేట్ చేస్తా కొన్ని బుక్స్ ని నేను స్టడీ చేశాను. వాటిలో ఒక బుక్ జెఫన్యా. ఆ జెఫన్యా బుక్ ని నేను ఈరోజు మీకు క్లుప్తంగా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా దాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మెసేజ్లకు వెళ్దామండి. మిక్కులు ప్రేమిస్తున్న ప్రభువా, వందనాలు స్తోత్రాలు. ప్రభువా, మీరు మంచి దేవుడివి, మా పరిస్థితులన్నీ గుర్తెరిగిన దేవుడివి. ప్రభువా, మీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఈ సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డలు ప్రతిరోజు ఇలా వాక్యం వినటానికి మీరు మీ బిడ్డల్ని మీరు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభువా. యోనా గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద లీడర్స్ అందరిని బట్టి వందనాలయ్యా. జీవించండి ఈ యొక్క ఉదయకాల సమయంలో. నన్ను కూడా మీ సెలవు చోట్న మరుగు చేసి వినువారికి మేలు కలిగే విధంగా నా మాటలు ఉండటానికి సహాయం చేయమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్ అండి. యోనా పుస్తకం, అది జెఫన్యా పుస్తకాన్ని మీరు తీసుకుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ జెఫన్యా పుస్తకాన్ని జెఫన్యా గారే రాసినట్లు బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పుస్తకాన్ని రాయటం వెనకాల ఉన్న ఉద్దేశం, ఏ సందర్భంలో రాశారు, ఈ రెండు విషయాలు నేను తెలియచేసి పుస్తకంలో ఉన్న మూడు అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఇన్ వాట్ కాంటెక్స్ట్ దిస్ బుక్ వాజ్ రిటన్, ఏ సందర్భంలో ఈ యొక్క పుస్తకాన్ని రాశారు అనేది ముందు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాజైన హిజ్కియా చనిపోయిన తర్వాత యూదా ప్రజల యొక్క పరిస్థితి చాలా నీచంగా దిగజారిపోయింది అని చెప్పొచ్చు. వాళ్ళు యెహోవా దేవుణ్ణి మరచి బయలు దేవతని పూజించటం ప్రారంభించారు. అది మాత్రమే కాకుండా సృష్టిని ఆరాధిస్తా ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే ఆ క్రమంలో అన్యుల ఆచారాలని యాజకులు కలుపుతూ ఉన్నారు. ఇకపోతే ఆత్మీయ కార్యక్రమాల్లో యూదులు చాలా ఉదాసీనంగా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆనాటి పరిస్థితులు తెలియచేస్తా ఉన్నాయి. తమ పాపాల గురించి దుఃఖం కొంచెం కూడా వారికి లేదు. నీతిగా జీవించాలన్న దేవుని ఆజ్ఞ వారికి విలువైందిగా కనిపించలేదు అని చెప్పబడతా ఉంది. అంతమాత్రమే కాకుండా వారి ధనం వారికి ఆత్మ సంతృప్తి ఇస్తా ఉంది అని రాయబడింది. సో ఇదండి జెఫన్యా పుస్తకం రాసే టయానికి పరిస్థితులు అలా ఉన్నాయండి. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, యూదులు దేవుని భయాన్ని విడిచిపెట్టేశారు, సృష్టిని ఆరాధిస్తా ఉన్నారు, బయల్ని ఆరాధిస్తా ఉన్నారు, దేవుని విషయాల్లో చాలా ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనం. ప్రార్థన అంటే దేవుని వాక్యం అంటే, లేకపోతే చర్చికి వెళ్ళటం అంటే, దేవుని దగ్గరికి రావటం అంటే, చాలా ఆ విషయాల్లో చాలా నిర్లక్ష్యం, చాలా ఉదాసీనంగా ఉన్నారు. పాపాల గురించి అస్సలు భయం గాని దుఃఖం గాని వారికి కొంచెం కూడా లేదు. నీతిగా జీవించట్లేదు. నీతిగా జీవించాలన్న ఆజ్ఞ వాళ్ళకి చాలా, దేవుని ఆజ్ఞ లెక్కలేనిదనంగా ఉంది. వాళ్ళ ధనమే వాళ్ళకి ఆత్మ సంతృప్తిని ఇస్తారా, ఇది పరిస్థితి. ఇకపోతే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ బుక్, ఏ ఉద్దేశంతో ఈ పుస్తకం రాయబడింది అని ఆలోచిస్తే, ఎందుకు దేవుడు జపన్యా చేతి ఈ పుస్తకాన్ని రాయించాడు అనే మన ఉద్దేశాన్ని గమనించగలిగితే, యోనా ప్రజలకి వారి యొక్క ఆత్మీయ పతనమును గ్రహింపజేసి, వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో, వాళ్ళు ఆత్మీయంగా ఎంత పతనం అయిపోయి ఉన్నారో అది తెలియజేసేటట్లు తెలియచేయటానికి, తర్వాత వారు పశ్చాత్తాపడి సాత్వికులై దేవుని వైపుకు తిరిగి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడటానికి వాళ్ళని పురికొలుపుతూ ఈ పుస్తకాన్ని దేవుడు రాయించారండి. సో నేను ఇప్పుడు రెండు విషయాలు చెప్పానండి. ఒకటి, ఈ పుస్తకం రాసే టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ సందర్భంలో రాయబడింది ఈ పుస్తకం. రెండవది, ఈ పుస్తకాన్ని రాయించటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ఈ రెండు చూసాం. ఇప్పుడు మనం ఈ పుస్తకంలో ఉన్న మూడు అధ్యాయాన్ని మనం స్టడీ చేయబోతా ఉన్నాం, క్విక్ గా స్టడీ చేయబోతా ఉన్నాం. సో మొదటి భాగం, నేను రెండు భాగాలు చేసి ఈ యొక్క మూడు అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాను. మొదటి భాగానికి నేను ఇలా టైటిల్ పెట్టుకున్నాను, ద డే ఆఫ్ రా, ఉగ్రత దినం. దాన్నే మరొక రకంగా చెప్పాలంటే యెహోవా దినం, యెహోవా మహాదినం అని చెప్పుకోవచ్చు. బైబిల్లో అలా రాయబడి ఉంది. 7 సార్లు యెహోవా దినం, యెహోవా మహాదినం అనే పదాలు 7 సార్లు నుంచి రాయబడినట్లు మనం చూడవచ్చు. కాబట్టి మొదటి భాగానికి ద డే ఆఫ్ రా, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం దాకా ఉన్న భాగానికి ఈ యొక్క టైటిల్ పెట్టుకున్నాం, ద డే ఆఫ్ రా, ఉగ్రత దినం, యెహోవా దినం అని దీని పేరు పెట్టాం. సో 2వ భాగం ద డే ఆఫ్ రెస్టోరేషన్, పునరుద్ధీకరణ దినం, ఆర్ ద డే ఆఫ్ హోప్ అనుకోవచ్చు, నిరీక్షణ దినం, నిరీక్షణ దినం. 3వ అధ్యాయం 9 నుంచి 20 వచనాల్లో ఉన్న ఆ భాగానికి ఈ టైటిల్ పెట్టాం. సో మొదటి ద డే ఆఫ్ రాత్ లో ఏం చూడబోతా ఉన్నామంటే, క్లుప్తంగా ముందు దాని గురించి చెప్తాను. ఇస్రాయేలీల మీదకి సో 2 రకాల కీర్తులు రాబోతున్నాయి అని చెప్తా ఉన్నాడు. మొదటిది బబులోను వారు వచ్చి వాళ్ళని చెరగా తీసుకొని వెళ్ళబోతా ఉన్నారు, దాని గురించి చెప్తా ఉన్నాడు. 2వది యేసుప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు రాబోయే ఆ ఉగ్రత గురించి, ఆ యెహోవా దినం, ఆ 2వ రాత్రి గురించి చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మొదటి భాగంలో ఆయా జనాంగాల మీదకి, ప్రపంచంలో ఉన్న ఆయా జనాంగాల మీదకి రాబోయే తీర్పు గురించి కూడా, అక్కడ దేశ నలుమూల ప్రపంచ నలుమూల మీదకి రాబోయే తీర్పు గురించి కూడా మొదటి భాగంలో చెప్తా ఉన్నాడు. సో 2వ భాగంలో ఏం కనపడుతుంది అంటే, ఆ విధంగా తీర్పు గురించి చెప్పి ఆ తీర్పులో దేవుడు వాళ్ళకి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు తన వైపుకి తిరగటానికి. ఎవరైతే తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి తమ వైపుకి తిరుగుతారో వారిని ఎలా పునరుద్ధీకరించబోతున్నాడు, వాళ్ళ జీవితాల్లో ఎలా మంచి రోజులు రాబోతా ఉన్నాయో 2వ భాగంలో చెప్పాడు. సో క్లియరే కదండి, అర్థమైంది కదండి. మొదటి భాగంలో తన ఉగ్రత గురించి మాట్లాడుతూ ఉన్నాడు, 2వ భాగంలో ఆ ఉగ్రతని ఆ ఉగ్రత నుండి తప్పించుకున్న వాళ్ళకి కలగబోయే మంచి రోజుల గురించి వాళ్ళని ఎలా పునరుద్ధీకరించబోతున్నాడు 2వ భాగంలో తెలియజేస్తా ఉన్నాడు. సో మనం ఇప్పుడు క్విక్ గా మొదటి భాగాన్ని స్టడీ చేద్దాం. మొదటి భాగాన్ని ద డే ఆఫ్ రా, ద డే ఆఫ్ రాత్ లో నేను రెండు భాగాలు చెప్పాను. మొదటి భాగానికి ఏమని పేరు పెట్టానంటే గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ హిస్ పీపుల్, దేవుని యొక్క తీర్పు, ఆ దేవుని యొక్క ఉగ్రత తన ప్రజల మీదకి ఎలా రాబోతుంది, కారణాలు ఏంటి, ఉగ్రత వచ్చినప్పుడు ఎలా ఉండబోతుంది అనేది 1వ అధ్యాయం 2 నుంచి 18వ వచనాల్లో కనపడుతుందండి. తన ప్రజల మీదకి రాబోయే తీర్పు గురించి 2వ అధ్యాయం 2 నుంచి 18వ వచనాల్లో మనం చూడబోతా ఉన్నాం. ఆ తర్వాత 19 అంటే 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 8 దాకా ఏముంటుంది అంటే గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్, ఆయా జనాంగాల మీదకి రాబోయే తీర్పు గురించి. అర్థమైంది కదండి. మొదటి భాగంలో దానిలో 2 సబ్ పాయింట్స్, ఒక సబ్ పాయింట్ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ హిజ్ ఓన్ పీపుల్, 2వ సబ్ పాయింట్ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్ గాడ్. సో కాబట్టి మొదటిది తన ప్రజల మీదకి రాబోయే తీర్పు గురించి చెప్పాడు, 2వది సో ప్రపంచ దేశంలో ఆయా ఆయా నేషన్స్ మీదకి రాబోయే తీర్పు గురించి అక్కడ చదవడం జరిగింది. సో మొదటి భాగాన్ని చూద్దాం. మొదటి భాగంలోకి అంటే తన ప్రజల మీదకి, యోధా మీదకి, యెరూషలేం మీదకి తీర్పు రావడానికి ముందు దేవుడు ఏం చేశాడు అని అంటే 2-3 వచనాల్లో అసలు లోకమంతా మీదకి తన ఉగ్రత ఎలా ఉండబోతుందో అనేది ఒక్క నిమిషం అలా చెప్పి వదిలేశాడు. 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి, ఏమీ, 1వ అధ్యాయం 2వ వచనం, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసాను, ఇదే యెహోవా వాక్కు, మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసాను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసాను, భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఫ్రెండ్స్, ఇది జరగబోయే దాని గురించి చెప్తా ఉన్నది దేవుడు. ఇది చదువుతూ ఉన్నప్పుడు మనకి నోవహు జలప్రలయం గుర్తుకొస్తా ఉంటుంది. అయితే దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఏంటి ఆ ప్రామిస్ అంటే, ఈ భూమిని జలంతో నేను, భూమి అంతటిని జలంతో నేను నాశనం చేయను అని ప్రామిస్ చేశాడు. మరి ఇది దేన్ని తెలియచేస్తుంది అని అంటే, బహుశా దేవుడు అగ్నితో ఈ భూమిని నాశనం చేయబోయే ఆ ప్రళయ దినాన్ని తెలియచేస్తుందేమో అనుకోవచ్చు. దానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. సో ఆ తర్వాత మనం 4 నుంచి 18 వచనాలు గమనిస్తే, యోధా మీదకి, యెరూషలేముకి మీదకి రాబోయే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, దానికి గల కారణాలు 7 చెప్తా ఉన్నాడండి. జాగ్రత్త గమనించాలండి, నాలుగో వచనం, మొదటి అధ్యాయం 4-18 మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ యూదా మీదకి, యెరూషలేము మీదకి, తన ప్రజలైన యూదా మీదకి, యెరూషలేము మీదకి తీర్పు రావటానికి, ఉగ్రత రావటానికి గల కారణాలు ఏంటో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. 7 మెన్షన్ చేశాడు, జాగ్రత్తగా వినాలి. మొదటి కారణం, సో యూదుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యూదుల పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు మిత్రులకి ఆకాశ సమూహాన్ని కొలుస్తా ఉన్నారు. అంటే నిజ దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ఆకాశంలో కనిపించే ప్రతి నక్షత్రాన్ని, ప్రతి దాన్ని కొలుస్తా ఉన్నారు. స్కాలర్ ఏమన్నాడు అని అంటే, యూదా మిద్యులన్నీ అంట వాళ్ళ దావాలు పైకి ఎక్కితే వాళ్ళ మిద్యులన్నీ విగ్రహ కేంద్రాలుగా మారిపోయినాయి అని రాయగలరు. అది మొదటి కారణం. అంటే ఆకాశ సమూహాన్ని కొలుస్తా ఉన్నారు వాళ్ళు. రెండవ కారణాన్ని చూస్తే, బయలు దేవతకి మొక్కుతా ఉన్నారు, దాని నామంలో ప్రమాణం చేస్తా ఉన్నారు. 5వ వచనం చివరి భాగంలో కనపడింది ఇది. బయలు దేవతకి మొక్కుతా ఉన్నారు, దాని నామంలో ప్రమాణం చేస్తా ఉన్నారు. సో కొంతమంది క్రైస్తవులు ప్రమాణాలు చేస్తా ఉంటారు, అమ్మతోడు, నాన్నతోడు అని, ఇంకా అలా ముందుకెళ్ళి దేవుడితోడు, భగవంతుడితోడు అని చెప్తా ఉంటారు. సో ఆనాటి యూదులు ఏం చేస్తా ఉన్నారంటే, దేవుడు సాక్షిగా అన్నట్లు బయలు సాక్షిగా అని చెప్తున్నారు. ఇదిగో బయలు మీద వస్తే చెప్తున్నానని ఒక ఇస్రాయేలీయుడు మరొక ఇస్రాయేలీయుడితో ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఎంత దారుణం అండి, అది నిజ దేవుణ్ణి వదిలేసి బయలు సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్తా ఉన్నారు. ఇకపోతే 6వ వచనంలో గమనిస్తే, యూదులకి ఒక ఆచారం ఉంది, ఒక సంప్రదాయం, లేకపోతే ఒక నియమం ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చేయాలన్నా దేవుని యొక్క విచారించాలి, దేవుణ్ణి అడగాలి. మనం ఈ దావీదు దగ్గర మనం చూస్తాం, యుద్ధానికి వెళ్ళాలన్నా, యుద్ధానికి మానుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా కట్టాలన్నా, మందిరం కట్టాలన్నా, ఏదన్నా కట్టాలన్నా దేవుని యొక్క విచారిస్తా ఉంటాడు, దేవుని దగ్గర అడుగుతాడు అన్నమాట. అయ్యా నేను చెయ్యినా వద్దా, యుద్ధానికి వెళ్ళనా వద్దా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి దావీదు అంటే ప్రయత్నిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఆయా భక్తులు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని చిత్తాన్ని, దేవుని దగ్గర విచారించటాన్ని మనం చూస్తాం. అది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన కర్తవ్యం. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారో తెలుసండి, జెఫన్యా టైంలో వాళ్ళు ఏం చేయడానికైనా దేవుని యొక్కకు రావట్లేదండి. అంటే దేవుని యొక్క విచారించట్లా, డబ్బులుంటే ఇల్లు కట్టేసుకుంటున్నారు, డబ్బులుంటే పొలాలు కొనేసుకుంటున్నారు, డబ్బులుంటే పెళ్లి చేస్తా ఉన్నారు. సో ఇట్లా దేవుణ్ణి విచారించకుండానే తన ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు. అది 3వ కారణం. 4వ కారణం 8వ వచనంలో ఉంటుంది, అన్య దేశస్తులు వలె వస్త్రధారణ వేసుకుంటా ఉన్నారు. సో యూదులకి ఒక డ్రెస్ కోడ్, తర్వాత వాళ్ళ యొక్క జుట్టు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు. మీరు అన్యుల వలె ఉండొద్దు అని అంటే, ఆనాటి యూదులు ఏం చేస్తున్నారు తెలుసండి, అన్య దేశస్తుల వలె వస్త్రధారణ వేసుకొని యెహోవా ఏర్పరిచిన బలిజనం, అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే చర్చెస్ కి, మీటింగ్స్ కి అన్యుల వస్త్రధారణలు, అన్యుల వస్త్రధారణ అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే, సో సినిమాలో కనిపించే ప్రతి ఫ్యాషన్, అది మనం సూట్ అయినా అవ్వకపోయినా, అది అభ్యంతరకరంగా ఉన్నా ఇతరులకి, సో ఈ ఆ హీరోయిన్ వేసింది, ఈ హీరో వేసాడని చాలా అలా వస్తున్నట్లు ఆ దినాన ఆనాటి ఇస్రాయేలీలు ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 9వ వచనంలో గమనిస్తే, యజమానుని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపుతున్నారు. ఎవరైతే వాళ్ళకి పనిచ్చారో, ఎవరైతే వాళ్ళ పొలాల్లో పనిచ్చారో, ఇళ్లలో పనిచ్చారో, లేకపోతే ఆ కంపెనీల్లో పనిచ్చారో, ఆ యజమానుని మోసం చేస్తా ఉన్నారంట, బలాత్కారంతో నింపుతా ఉన్నారంట ఆనాటి ఇస్రాయేలీలు. 11వ వచనం చూస్తే, ద్రవ్యం సమకూర్చుకోవటమే వారి పనిగా ఉంది, డబ్బు మీదే వాళ్ళ మనసు, డబ్బు సంపాదించుకోవటమే వాళ్ళ మనసుగా ఉన్నట్లు అక్కడ గమనించవచ్చు. లేకపోతే 12వ వచనం చివరి కారణం గమనిస్తే ఇంకా దుర్మార్గం ఉంటుందండి. ఏమనుకుంటున్నారో తెలుసా వీళ్ళు, యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడు అని మనసులో అనుకుంటా ఉన్నారు. ఆయన్ని సంపాదించే ఉపయోగం లేదండి, ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని వేడుకొని ఉపయోగం లేదండి, ఆయన్ని ప్రార్థించే ఉపయోగం లేదండి, ఆయన దగ్గర కనిపించే ఉపయోగం లేదండి, ఎందుకంటే ఆయన మేలైనా కీడైనా చేయలేడండి. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గంగా ఆ దినాల్లో ఉన్న జనులు ఉంటా ఉన్నారో చూడండి. ఇకపోతే 13-18 వచనాలు గమనిస్తే, తీర్పు ఎలా ఉండబోతుంది, దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండబోతుందో అక్కడ కొన్ని విషయాలు చెప్పారండి. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే, తీర్పు రావటానికి, వాళ్ళని శిక్షించబోవటానికి, వాళ్ళ మీదకి ఉగ్రత రాబోవటానికి గల కారణాలు ఏంటో చెప్పాడు. ఇప్పుడు అసలు దేవుడు పంపించే తీర్పు ఎలా ఉంటుంది, ఒకవేళ ఆయన తీర్పు పంపిస్తే, ఉగ్రత పంపిస్తే ఎలా ఉంటాయి పరిస్థితులు అనేది చెప్పాడండి. సో అక్కడ ఇల్లు కడతారు కానీ వాటిలో కాపురం ఉండలేరు అని రాయబడింది, ద్రాక్ష తోటలు నాడతారు కానీ వాటి రసం పానం చేయలేదు. అంటే ఇది మనం అర్థం చేసుకోవాలంటే కష్టపడతారు కానీ దాని ఫలాన్ని అనుభవించలేరు. 13వ వచనంలో ఉంటుంది. ఆ తర్వాత పరాక్రమశాలు మహారోదనము చేయుదురు అని ఉంది. అంటే బలం ఎందుకు పనికిరా, వాళ్ళ బలం దేవుని యొక్క ఉగ్రత మీద, ఉగ్రత ముందు దేవుని యొక్క కోపం ముందు తీర్పు ముందు ఎవరి బలం పనిచేయదు. తర్వాత ఎక్కడ చూసినా యుద్ధఘోష, నష్టం, శ్రమ, బాధ, కరువు కనపడతా ఉందని రాయబడింది. మనుషులు గుడ్డివారి వలే ఉంటారు అని రాయబడింది. అంటే ఏం చేయాలో అర్థం కాదు, అంత అంధకారం అయిపోతా ఉంటది, కన్ఫ్యూజన్ ఉంటా ఉంటది. ఆ తర్వాత ఏమని ఉందంటే వారి రక్తం దుమ్ము వలే కారులు, వారి మాంసము పెంట వలే పారవేయబడిన. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎటు చూసిన రక్తం మాంసపు ముద్దలు చల్లా చెదురుగా కనపడతా ఉంది. భూమి అంతా దగించబడతా ఉంది, వెండి బంగారాలు వారిని తప్పించలేదు. అంటే వాళ్ళ ఆస్తులు, ధనం, పేరు, ప్రఖ్యాతులు ఆ రోజు ఎవరిని కాపాడు. వీటన్నిటిని గమనిస్తే తీర్పు ఎలా ఉంటుందో రెండు లైన్లో చెప్పేస్తానండి. ఇప్పుడు దాకా చెప్పిన వాటిని రెండు లైన్లో చెప్తాను నేను. ఏంటి అనంటే ఏదీ భద్రత ఇవ్వలేదు. దేవుని తీర్పు నుంచి, దేవుని కోపం నుండి, దేవుని శిక్ష నుంచి ఏదీ భద్రత ఇవ్వలేదు. ఎవ్వరూ వారిని శిక్ష నుండి, దేవుని శిక్ష నుండి తప్పించలేరు. ఫ్రెండ్స్, ఈ పరిస్థితులను గమనిస్తా ఉంటుంటే ఇప్పటి పరిస్థితులకి, అంటే ఆనాటి ఇస్రాయేలీల పరిస్థితి ఇప్పటి పరిస్థితులకి అద్దం పట్టినట్లు ఉందని చెప్పొచ్చండి, అద్దం పట్టినట్లు ఉందని చెప్పొచ్చండి. ఇస్రాయేలీల లాగా మనం నక్షత్రాలని వాటిని పూజించకపోవచ్చు. ఇస్రాయేలీల లాగా మన డాబాలు, మిద్దులన్నీ విగ్రహ కేంద్రాలుగా మారకపోవచ్చు. కానీ ఈనాటి క్రైస్తవులకి అనేకమైన విగ్రహాలు. విగ్రహం అంటే మనకు తెలుసు కదండి, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మరి దేనికి ఇచ్చినా అది విగ్రహంతో సమానం. దేవుని కంటే మరి ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహంతో సమానం. నేటి క్రైస్తవ లోకాన్ని గమనిస్తే అనేక విగ్రహాలు. వాటిలో ప్రధానమైంది ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. సో టీనేజ్ పిల్లలను కానీ లేకపోతే పెద్దోళ్ళు, ముసలోళ్ళు, దీనికి వయసుతో సంబంధం లేదండి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ ఫోన్తో గంటల కొలది సమయం గడిపే వాళ్ళు ఎంతో మంది. సో దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని పోల్చుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చే సమయం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. స్మార్ట్ ఫోన్ రైట్ వేలో వాడటం తప్పు కాదండి. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కాల్స్ వాడుతున్నాం. నేను ప్రతిరోజు ఇంచుమించు నిన్నటిదాకా ఒక 5-6 గంటలు జూమ్ మీటింగ్స్ లో మాట్లాడుతూనే ఉన్నాను, డిఫరెంట్ మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉన్నాను. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ నేటి క్రైస్తవులను చాలా మందిని గమనిస్తే ఆ ఫోన్తో అన్నెసర్లీగా ఈ చూడటం, అన్నెసర్లీ చాటింగ్ చేయటం, సో వ్యర్థమైనవి చూడటం, చాలా మందికి నేటి దినాన ఈ ఫోన్ ఒక విగ్రహంగా మారిపోయింది. సో ఏదన్నా లేకపోయినా బాగలేదు, కానీ ఫోన్ లేకపోతే మనుషులు బ్రతకలేరా అన్నట్లు ఉంది. మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ మీదకే చేయగలరు. సో ఇలా విగ్రహంగా దేవునికి ఇచ్చే సమయంతో పోల్చుకుంటే, నేను మా అబ్బాయితో చెప్తా ఉంటాను, అరే నువ్వు నీ ఫోన్తో ఎంత సమయం గడుపుతా ఉన్నావు, దేవునితో ఎంత సమయం గడుపుతా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. అంటే క్లాసులు వినటం అది వేరండి, అన్నెసరీ ఫోన్తో ఎంతసేపు గడుపుతా ఉన్నావు, అవి పిచ్చా వాటిగా చూస్తా నువ్వు సమయం ఎంతసేపు గడుపుతా ఉన్నావు ఇలా అంటా. సో కాబట్టి చాలా మందికి సో నేటి దినాన ఫోన్ విగ్రహంగా మారిపోయింది, కొంతమందికి డబ్బు విగ్రహంగా మారిపోయింది, ఇట్లా రకరకాలుగా విగ్రహాలుగా మారిపోయింది దేవుణ్ణి పక్కన పెట్టేసి. సో దేవుని కంటే ఎక్కువగా చాలా మంది సో ఫోన్ గాని ధనాన్ని కానీ ఇలా ప్రేమిస్తా ఉన్నారు. లేకపోతే దేవుని యొక్క విచారణ చేయడానికి వాళ్ళు రావట్లేదని చూశారు కదండి. నేటి క్రైస్తవ లోకాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ ఈ మాటలు వింటా ఉన్నా మీలో ఎవరైనా ఒకవేళ ఏదన్నా కొనటానికి కానీ, ఏదన్నా ఇల్లు కట్టుకోవటానికి, పొలాలు కొనుక్కోవటానికి, పెళ్లిళ్ళు చేయటానికి, సో దేవుని బిడ్డలు దేవుని యొక్క విచారించా, అంటే దేవుణ్ణి అడగాలి, ప్రభు ఇదిగో ఒక సంబంధం వచ్చిందయ్యా, ఇది మంచిదేనా, వెళ్ళమంటావా అయ్యా, ఇల్లు కొనాలనుకుంటున్నాను, ఇల్లు కట్టాలనుకుంటున్నాను అయ్యా, పొలాన్ని చేయాలనుకుంటున్నాను, చేయమంటావా వద్దంటావా. దేవుణ్ణి విచారించాలి. ఎందుకు విచారించాలో తెలుసండి, దేవుని చిత్తం ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అండి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్తే క్షేమం ఉంటుంది, మంచి జరిగింది. కానీ చాలా మంది క్రైస్తవులు డబ్బుంటే ఏదైనా కొనేస్తా ఉన్నారు. దేవుణ్ణి విచారించుకున్నాను, వయసు వచ్చేస్తే పెళ్లిళ్ళు చేసేయటం, పెళ్లిళ్ళు చేసేసుకోవటం, సో శక్తి ఉంటే ఏదైనా చేసేస్తా ఉన్నారు. ఫ్రెండ్స్, ఆనాటి ఇస్రాయేలీ పరిస్థితి ఎలా ఉంది, ఈనాటి క్రైస్తవులగా మీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకుంటుంది. ఆ తర్వాత వస్త్రధారణ గురించి కూడా దేవుడు ఇక్కడ పట్టించుకుంటున్నాడు అని అన్నారు. మన వస్త్రధారణ ఇతరులకి అభ్యంతరకరంగా దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉండకూడదు అనేది మనం ఆలోచించాలి. ఆ తర్వాత సో మనకి పనిచ్చిన వాళ్ళని, మన యజమానులను అవ్వచ్చు, మన సుపీరియర్స్ అవ్వచ్చు, వాళ్ళని మోసం చేయకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. చాలా మంది క్రైస్తవులు వాళ్ళ అధికారుల్ని మోసం చేస్తూ ఉంటారు, వాళ్ళు పనిచేసే చోట మోసం చేస్తూ ఉంటారు. మోసం చేయటం అంటే సమయానికి రాకపోవటం, సమయానికి రాకుండానే సమయానికి వచ్చినట్లు, సరిగా వర్క్ చేయకుండానే వర్క్ చేసినట్లు, ఇదంతా మోసం చేసినట్లే. సో అబద్ధాలు ఆడటం ఇదంతా మోసం చేసినట్లే. ఆ తర్వాత చాలా మంది గమనించినట్లయితే ఆనాటి ఇజ్రాయేలీల వలె ధనం వెనకాల పరిగెడతా ఉన్నారు. సో నవేడేస్ మెనీ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అనేది మనం చూస్తా ఉన్నాం. లస్ట్ ఆఫ్ మనీ, ధనాశ, మనాశ గురించి బైబిల్లో చెప్పబడింది కదండి, సమస్త కీడులకి మూలం అండి. ఫ్రెండ్స్, ఈ మాటలు ఎంత ఉన్నా నీ మనసంతా ధనం మీదే ఉందా? ధనం వెనకాల పరిగెడుతూ ఉన్నావా? ధన సంపాదించడం మీద నీ మనసంతా ఉందా? జాగ్రత్త. ఆనాటి ఇస్రాయిల్ పరిస్థితి కూడా అలాగే ఉండటాన్ని బట్టి వాళ్ళ మీదకి తీర్పు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా కారణాలు, వాళ్ళ మీద తీర్పు రావటానికి గల కారణాల్లో సో నేటి క్రైస్తవుల్లో కూడా అనేక కనపడతా ఉన్నాయి. అలాగే చూస్తే ఏది భద్రత ఇవ్వలేకపోయింది దేవుని ఉగ్రత నుండి వాళ్ళని, అలాగే ఎవ్వరూ దేవుని శిక్ష నుంచి వారిని తప్పించలేకపోయారు. ఇప్పుడు నేటి పరిస్థితులు మనం చూడు, COVID-19 రోజు కూడా చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. మొన్నటిదాకా చేతులు కొడుకొని లాక్డౌన్ లో 12 రోజులు ఉంటే చాలు అన్నారు, 14 రోజులు ఉంటే చాలు అన్నారు, ఆ తర్వాత 28 రోజులు అంటా ఉన్నారు. ఇప్పుడు సెప్టెంబర్ దాకా జాగ్రత్తగా ఉండాల్సిందే, సెప్టెంబర్ దాకా మాస్కులు కట్టుకోవాల్సిందే, లేకపోతే 2 సంవత్సరాలు ఇది ఉంటా ఉంటది. అంటే నేను ఐ ఆమ్ నాట్ టాకింగ్ దట్ దిస్ COVID-19 దేవుడు పంపించిన ఉగ్రత అని చెప్పలేదండి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ COVID-19 ఈజ్ ఎ శాంపిల్ ఆఫ్ గాడ్స్ రాత్. సో ఈ COVID-19 అనేది ఖచ్చితంగా దేవుడు ఉగ్రత ఎలా ఉంటుందో ఒక శాంపిల్ లాగా దేవుడు దీన్ని అనుమతించాడు. దేవుడు పంపించాడని నేను చెప్పలేదండి, దేవుడు అనుమతించాడని మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ విషయంలో దేవుని అనుమతి లేకుండా చైనా వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, ఏది చేయలేదు. దేవుడు అనుమతించాడు దీన్ని. దేవుడు అనుమతించడం వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. ఆయన దీన్ని అనుమతించాడంటే ఆయన ప్లాన్స్, ఆయన ప్రణాళికలు ఏవో ఉండుంటాయి, అవి మనకు అర్థం కాకపోవచ్చు. బట్ నేనైతే ఏమనుకుంటున్నానంటే దేవుడు దీన్ని అనుమతించాడు, ఒక శాంపిల్ గా తన ఉగ్రత ఎలా ఉండబోతుందో కంటికి కనిపించిన ఈ వైరస్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అయితే దీని నుండి సో మాస్కులు కానీ ఏవి భద్రత ఇవ్వలేకపోతా ఉన్నాయి. అందరు మాస్కులు కట్టుకున్న వాళ్ళకు కూడా COVID-19 అటాక్ అవుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించుకోలేరు. దేవుని యొక్క ఉగ్రత నుండి, ఆయన పంపించే ఆ యొక్క శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు. సో క్రైస్తవ దేశాల గురించి మనం గమనిస్తే కొన్ని సర్వేస్ జరిగినాయి. అమెరికా పరిస్థితి ఎలా ఉంది అనేది సర్వే జరిగితే అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్స్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కేవలం 16% మాత్రమే దేవుని భయం కలిగి చర్చికి వెళ్తా ఉన్నారంటండి అమెరికన్స్. మిగిలిన వాళ్ళలో 75% మరణం తర్వాత జీవితం లేదు అని అంటా ఉన్నారు. అంటే యేసుప్రభు వారు పునరుద్ధానం చెందాడని చెప్తే వాళ్ళు చెప్పిన వాళ్ళని పిచ్చివాళ్ళలాగా చూస్తా ఉన్నారు. మరణం తర్వాత జీవితం లేదు అని 75% నమ్ముతా ఉన్నారంట. మరణం తర్వాత ఏం లేదు, జీవితం లేదు, యేసుప్రభు చచ్చిపోయి తిరిగి లేవటం పచ్చి అబద్ధం అని అంటా ఉన్నారు. సో ఇంకా రిమైనింగ్ 9% అసలు దేవుడు లేడు, దెయ్యం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, అంతా ఈ మాటలన్నీ వేస్ట్, దేవుడు దెయ్యం అని నమ్మటం వేస్ట్ అని అంటా ఉన్నారు. ఇది నాటి అంటే ఈనాటి అమెరికా పరిస్థితి, క్రిస్టియన్ కంట్రీల పరిస్థితి అని సర్వేస్ తెలియజేస్తా ఉన్నాయి. ఇంకా గమనిస్తే దేవుడు ఇలాంటి పరిస్థితుల్ని పంపించి తన వైపుకు తిరగాలని ప్రజలు ఇష్టపడతా ఉన్నారు. అది చూద్దాం మనం. చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసామనంటే దేవుని యొక్క తీర్పు ఇస్రాయేలీల మీదకు రావటానికి గల కారణాలు, తీర్పు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనం చూసాం, తీర్పు ఎలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూసాం. ఆ తర్వాత గమనించినట్లయితే గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద నేషన్స్ 2:1-8. సో ఆయా నేషన్స్ మీదకి దేవుని యొక్క తీర్పు గురించి మాట్లాడతా, మీనువైల్ ఏం చేశాడు అని అంటే 2:1-3 ఆల్రెడీ మీరు చదివిచ్చారు. దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడండి, తన ప్రజలు పశ్చాత్తాపడటానికి ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. నేను ఇలా రాస్తున్నాను, ఇన్ ద మిడ్స్ ఆఫ్ హిజ్ యాంగర్ రాత్ డిస్ట్రాక్షన్ హీ షోస్ హిజ్ మర్సీ అండ్ లవ్ బై గివింగ్ ఏ ఇన్విటేషన్. ఇంకా ఇన్విటేషన్ మనం ఒకటి నుంచి మూడు వచనాలు చూడొచ్చు, దానికి నేను టైటిల్ ఎలా పెట్టుకున్నాను, గాడ్స్ ఇన్విటేషన్ టు హిస్ పీపుల్ టు రిపెంట్. పశ్చాత్తాపడటానికి తన ప్రజలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారండి. పశ్చాత్తాపడటానికి అంటే ఆ కోపం, ఆయన శిక్ష, ఈ నాశనం మధ్యలో దేవుడు తన ప్రేమను కనపరుస్తున్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నేను 2:1 చదువుతున్నాను, సిగ్గుమాలిన జనులారా, అసలు ఎలా అడ్రస్ చేస్తా ఉన్నాడు చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి, కూడిరండి. అతను ఎలా పిలుస్తున్నాడు చూడండి, సిగ్గులేని సిగ్గుమాలిన జనాలారా కూడిరండి, సమయం అయిపోతా ఉంది. సో సమయం అయిపోతుంది, దేవుని కోపం మీ మీదకి రాకముందే, దేవుని శిక్ష మీ మీదకి రాకముందే, ఉగ్రత రాకముందే రండి నా దగ్గరికి అని మూడు వచనంలో. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. దేవుడు ఒక ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడండి. సో మనం ఈ COVID-19 ని దేవుడిచ్చే ఇన్విటేషన్ గా భావించాలి. దేనికోసం అండి? దేవుని యొక్క మహా ఉగ్రత నుండి తప్పించబడటానికి. అనేక మంది క్రైస్తవులకి, అనేక మంది నామకార్థ క్రైస్తవులకి దేవుని భయాన్ని విడిచేసి నిర్లక్ష్యంగా జీవిస్తా, పాపం గురించి భయం లేకుండా, దేవుని నీతి గురించి భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్న నామకార్థ క్రైస్తవులకి, అనేక మంది క్రైస్తవులకి, లోకంలో ఉండే ప్రజలకి దేవుడు పశ్చాత్తాపడటానికి ఒక అవకాశంగా ఈ COVID-19 ని మనం భావించాలి. అయితే ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసండి, ప్రజలు, అది మనం తర్వాత చూద్దాం. ప్రజలు ఏం చేస్తున్నారు, 4:15 ఆయా జనాంగాల మీదకి రాబోయే తీర్పు గురించి చెప్తా ఉన్నాడు. ఫిలిస్తీన్ మీదకి రాబోయే తీర్పు, మోయాబు మీదకి రాబోయే తీర్పు, అమోర్ల మీదకి, అలాగే కూషు ఈజిప్ట్ల మీదకి, అషూర్ల మీదకి రాబోయే తీర్పు. ఒక స్కాలర్ ఏమన్నాడంటే ఫిలిస్తీన్ దేశం వెస్ట్లో ఉంటుంది, మోయాబు అమోను ఈస్ట్ సైడ్ ఉంటుంది, కూషు ఈజిప్ట్ సౌత్ లో ఉంటది, అషూరుది నినువే నార్త్ లో ఉంటది. అంటే దేవుని తీర్పు చూడండి, ఆయన ఇలా అన్నాడు, టు ద వెస్ట్, టు ద ఈస్ట్, టు ద సౌత్, టు ద నార్త్, ప్రపంచం నలుమూలలో ఉన్న ఈ దేశాల మీద తీర్పు రాబోతుంది అన్నాడు. ఫిలిస్తీన్ దేశాన్ని ఏం చేయబోతున్నాడో చెప్పాడు, నీ యందు ఒక్క కాపురస్తుడైనను లేకుండా లయం చేయబోతా ఉన్నాను ఫిలిస్తీన్ దేశమా అని అంటా ఉన్నాడు. మోయాబు అమ్మోనుల గురించి, వాళ్ళ గర్వం గురించి మాట్లాడుతా ఉన్నాడు. సో మీరు ఎంత గర్వపడతా ఉన్నారు నా ప్రజల పట్ల అని, సదోము గోమెరుల్లాగా చేయబోతా ఉన్నాను మీ ప్రజల్ని నేను అంటా ఉన్నాడు. మీ అతిశయాన్ని బట్టి, మీ దోషణ మాటలు నేను విన్నాను, మీ గర్వాన్ని నేను చూస్తా ఉన్నాను, మిమ్మల్ని సదోము గోమెరులు ఎలా చేశానో అలా నాశనం చేయబోతా ఉన్నాను, ఖబర్దా అని మోయాబు అమ్మోనుల వారికి హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ తర్వాత కూషు ఈజిప్టు దేశాన్ని చూస్తే, ఖడ్గం చేత మిమ్మల్ని లయం చేయబోతా ఉన్నాను, నేను ఖడ్గం చేత లయం చేయబోతా ఉన్నాను. అశ్వరుల గురించి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆరిపోయిన ఎడారి వలె మీ దేశాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను. అశ్వరు దేశం అనుకుంటుందంట, నాలాంటి పట్టణం మరొకటి లేదు అని ఉత్సాహపడతా ఉందంట, గర్వపడతా ఉందంట అశ్వరు పట్టణం. ఈనాటి చాలా పట్టణాలు సూపర్ పవర్ కంట్రీస్ గా పిలువబడతా ఉన్నది, చాలా మహాపట్టణాలుగా పిలువబడుతున్నాయి, మన దేశంలో అవ్వచ్చు లేకపోతే ప్రపంచ దేశాల్లో మహాపట్టణాలుగా, మహాదేశాలుగా పిలువబడతా ఉన్న వాటిని గజగజ ఉలికిస్తా ఉన్నాడు దేవుడు. చెప్తా ఉన్నాడు, నాలాంటి పట్టణం మరొకటి లేదని ఉత్సాహపడతా ఉన్నావు, నేను ఎలా చేస్తానో తెలుసా, ఆగిపోయిన ఎడారిలాగా చేస్తాను అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని తీర్పు ఆయా జనాంగాల మీదకి, లోకంలో ఉండే నలుమూలలకు పంపించటం గురించి 4:15 చూడొచ్చు. ఇకపోతే 3:1-8 గమనిస్తే, జడ్జిమెంట్ ఆన్ జెరూసలేం, ఇక యెరూషలేం పట్టణం మీదకి, ఆ యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రజల మీదకి వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆ తర్వాత ఆ పట్టణంలో ఉన్న లీడర్షిప్ ఎలా ఉందో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆ పట్టణంలో ఉండే దేవుడు ఎలా ఉన్నాడో ఈ భాగంలో చెప్తా ఉన్నాడు. క్విక్ గా చెప్తానండి, 3:1-4 పట్టణం ఎలా ఉంది, యెరూషలేము పట్టణం ఎలా ఉంది, దాని మీదకి తీర్పు ఎలా ఉండబోతుంది అనే చెప్పాడు దేవుడు. 3:1-4 నేను ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. దేవుడు తన పట్టణాన్ని తన ప్రజల్ని ఎలా ఉండాలనుకున్నాడంటే పవిత్రంగా ఉండాలనుకున్నాడు, న్యాయంగా ఉండాలనుకున్నాడు, తన ప్రజలు సమాధానంగా ఉండాలని అనుకున్నాడు. అయితే ఆనాటి పట్టణం యెరూషలేము పట్టణం దేవుని పట్టణంగా పిలవబడే ఆ పట్టణం, ఆ పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి, పవిత్రంగా ఉండటానికి బదులుగా, న్యాయంగా ఉండటానికి బదులుగా, సమాధానంగా ఉండటానికి బదులుగా ముష్కరమైనదిగా ఉంది అని రాయబడింది. 3:1-2 ముష్కరమైనదిగా, భ్రష్టమైనదిగా, అన్యాయము చేయనిదిగా, దేవుని మాట ఆలకించనిదిగా, శిక్షకి లోబడనిదిగా, దేవుని యందు విశ్వాసముంచనిదిగా, దేవుని యొద్దకు రానిదిగా ఉంది ఆ పట్టణం. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటండి, ముష్కరమైన వాళ్ళుగా ఉన్నారు, భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు, అన్యాయం చేస్తా ఉన్నారు, దేవుని మాట ఆలకించట్లేదు, అక్కడ శిక్షకి లోబడట్లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, దేవుని యొద్దకు విచారించడానికి రావటం లేదు. అలా ఉన్నారండి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు పట్టణం. అందుకని నేను దానికి ఒక పేరు పెట్టాను ఈ భాగానికి, 3:1-4 ఆ పట్టణం, పట్టణంలో ఉన్న ప్రజలు అంటే దేవుని ప్రజలు, దేవుని పట్టణం ఎలా ఉంది అని అంటే పాపం చేసే పట్టణంగా ఉంది. సిన్నింగ్ సిటీ ఆర్ సిన్నింగ్ పీపుల్ అని పేరు పెట్టుకున్నాను. పాపం చేసే ప్రజలు, పాపం చేసే పట్టణంగా ఉంటా ఉంది. ఒక ఆయన ఇలా అన్నాడండి, జెరూసలేం ఈజ్ కామన్లీ called the holy city, but in Zephaniah's days the city did not manifest much holiness. Even the Gentiles called Jerusalem the rebellious and the wicked city. As anadu sanajinga Jerusalem pattano parishuddha pattananga pelavabadta undi, parishuddha pattananga undalani devudu aashpaddadu, kaani Zephaniah time lo parishuddhata mochukaina kanaparakaledantandi aa pattanamlo, ఆ పట్టణంలో నివసించే దేవుని ప్రజల్లో మచ్చుకైనా కనబడట్లేదంట. ఈవెన్ అన్యులు ఏమని పిలుస్తా ఉన్నారో తెలుసండి, యెరూషలేము పట్టణాన్ని ఆ పట్టణమా తిరుగుబాటు చేసే పట్టణం, ఆ పట్టణమా సుదుష్టమైన నీచమైన పట్టణం అది అని చెప్తా ఉన్నారంట. ఫ్రెండ్స్, ఈనాటి అనేక మంది క్రైస్తవుల గురించి అన్యులు చెప్తున్నట్లు, వీళ్ళ ఈ చర్చికి వెళ్ళే వాళ్ళ, ఆ బైబిల్ పట్టుకొని వెళ్ళే వాళ్ళ, ఆ బైబిల్ స్టడీకి వెళ్ళే వాళ్ళ, ఆ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళ, బాబు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నన్ని యాశాలు మరొకటి దగ్గర లేవండి. వాళ్ళు అబద్ధం ఆడినంత ఇంకెవ్వరు ఆడరండి. వాళ్ళు ఈ పెళ్లిళ్ళ టైంలో పొలాలు చూసినట్లు మరి ఇంకెవ్వరు చూడరండి. వాళ్ళు పెళ్లిళ్ళ టైంలో కట్నాలు దోచుకున్నట్లు ఇంకెవ్వరు దోచుకోరండి. బాబు వాళ్ళ క్రైస్తవులే కానండి, క్రైస్తవుడే కానండి, బైబిల్ చదువుతాడు కానండి, ప్రార్థన చేసుకుంటాడు కానండి. ఫ్రెండ్స్, మీ గురించి కూడా అలాగే చెప్తా ఉన్నారా, చుట్టూ ఉన్న అన్యులు, మీ ఇళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, మీతో పనిచేసేవాళ్ళు, క్రైస్తవుడే కానీ లంచం అండి, లంచం లేని పని జరగదండి, మీ గురించి అలా చెప్తా ఉన్నాడా? ఫ్రెండ్స్ జాగ్రత్త, సిన్నింగ్ పీపుల్ ఆనాటి ప్రజలు పాపం చేసే ప్రజలుగా, పాపం చేసే పట్టణంగా. ఇకపోతే ఆనాటి లీడర్షిప్ ఎలా ఉందో చూడండి. సహజంగా దేవుడు లీడర్షిప్ ఎందుకు ఇస్తాడంటే తన ప్రజల్ని సరైన పద్ధతిలో నడిపించాలని, నీతి న్యాయాలు దేశంలో ప్రవహించేటట్లు చేయాలని, అలాగే దేవుని వాక్యం రాజ్యం చేయాలి అని. సో నాయకత్వాన్ని ఇస్తే ఆనాటి నాయకులు ఎలా ఉన్నారో తెలుసండి, అధిపతులు గర్జన చేయి సింహాలలాగా ఉన్నారు, న్యాయాధిపతులు ఎరలో ఏమీ మిగల్చకుండా భక్షించు తోడేలాగా ఉన్నారు. అంటే ఆనాటి సెక్యులర్ లీడర్షిప్ గురించి ఏమని చెప్పబడుతుందంటే, సో ప్రజల్ని అప్రెషన్ కి గురి చేస్తా ఉన్నారండి, అణిచి వేస్తా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. ఈనాటి నాయకులు లాగలేదని ఆనాటి లీడర్షిప్, ఈనాటి నాయకులు, ఈనాడు మన మీద ఉండే నాయకులు సో ఎలా చేస్తున్నారు, పేద వాళ్ళని దోచుకుంటా ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన రాయితీల్ని వీళ్ళు నొక్కేస్తా ఉన్నారు. సో ఆనాటి లీడర్షిప్ అలాగని. ఇకపోతే క్రింద సో స్పిరిచువల్ లీడర్స్ ఎలా ఉన్నారో చెప్తా ఉన్నాడు. ప్రవక్తలు యాజకులు ఎలా ఉన్నారంటే, గప్పాలు కొడతా విశ్వాస ఘాతుకులుగా ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తూ ప్రతిష్ఠత వస్తువులను అపవిత్రపరుస్తా ఉన్నారండి. స్పిరిచువల్ లీడర్షిప్ ఎలా ఉందంటే అన్ఫెయిత్ఫుల్ గా ఉన్నారు. దేవర్ అన్ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ దేవర్ ట్విస్టింగ్ ద గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని ట్విస్ట్ చేస్తా ఉన్నారు, మార్చేసి చెప్తా ఉన్నారు. ప్రజలకి ఏది ఇంపుగా ఉంటే అదే చెప్తున్నారు. దేవుడు వాక్యాన్ని మారుస్తా ఉన్నారు, ప్రజలకి మెచ్చిందే చెప్తున్నారు, కానీ దేవుడు వాక్యాన్ని ఉన్నదన్నట్లు చెప్పలేదు. ఒకవేళ మెచ్చింది చెప్పకపోతే ప్రజలు రారేమో, సందాలు ఎవరేమో, ఇట్లాంటి భయం ఆ దినాల్లో ప్రవక్తలకి యాజకులకి. కాబట్టి ట్విస్ట్ చేసి చెప్తా ఉన్నారు ఈనాటి నాయకులు వలె. అందుకని నేను ఏళ్ళ కూడా పేరు పెట్టాను, ప్రజలు పట్టణం పాపలు చేసే పట్టణంగా ఉంటే లీడర్షిప్ ఎలా ఉంది అని అంటే గాడ్లెస్ లీడర్షిప్, దేవుని భయం మచ్చుకైనా కనపడని లీడర్షిప్. సో ఇలాంటి లీడర్షిప్ మధ్య, ఇలాంటి ప్రజల మధ్య దేవుడు ఎలా ఉన్నాడో 3:5-8 ఉంటుంది. ఆయన న్యాయం తీర్చువాడుగా వారి మధ్యలో ఉన్నాడు అని రాయబడింది, ఆయన అక్రమం చేయవాడు కాదు అని రాయబడింది, ఆ తర్వాత ఆయన అన్ని చూస్తా ఉన్నాడు అని రాయబడింది. ఫ్రెండ్స్ గమనించండి, ప్రజలు పట్టణం పాపం చేసేదిగా ఉంటే, దుర్మార్గంగా ఉంటే, నష్కరమైనదిగా ఉంటే, లీడర్షిప్ దేవుడి భయం లేకుండా దేవుడు వాక్యాన్ని ట్విస్ట్ చేస్తా అపనమ్మకంగా జీవిస్తే వాళ్ళ మధ్యలో ఉన్న దేవుడు మాత్రం ఎలా ఉన్నాడంటండి, న్యాయం తీరుస్తా ఉన్నాడు, అక్రమము చేయవాడు కాదు, అనుదినము తప్పకుండా న్యాయ విధులను కనపరుస్తూ ఉన్నాడు, ఆయన అన్ని చూస్తా ఉన్నాడు అని ఆయన గురించి రాయబడింది. అంత మాత్రమే కాకుండా దేవుడి గురించి అలా చెప్తూ 7వ వచనంలోనండి దేవుని మనసును ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చండి, దేవుని మనసుని అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో తెలుసా? సో వాళ్ళు వాళ్ళ మీదకి నాశనం, సో అంటే పరిపూర్ణంగా వాళ్ళు సర్వనాశనం అయిపోకుండా ఉండటానికి, తన ప్రజలు సర్వనాశనం అయిపోకుండా ఉండటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే, ఆ అవకాశాన్ని ఇచ్చి దేవుడు తన వైపుకు వాళ్ళు తిరుగుతారని చూస్తే వాళ్ళు ఎలా తయారయ్యారో చూడండి. ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది. 3:7 నేను చదువుతున్నాను, 3:7. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున నా నివాస స్థలములు సర్వనాశనము కాకుండాట్లు, ఆ పదం చూడండి, సర్వనాశనము కాకుండాట్లు నా ఎందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదని నేను అనుకుంటుంది, గాని వారు దుష్క్రియలు చేయటయందు అత్యాశ గలవారైది. అంటే ఆ పట్టణం, దేవుని పట్టణం, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలో సర్వనాశనం అయిపోకుండా ఉండటానికి దేవుడు వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తే వాళ్ళు ఏం చేశారంట, ఆ అవకాశాన్ని కావాలనుకొని ఇంకా అత్యాశక్తితో పాపం చేయటం మొదలు పెట్టారంట. ఫ్రెండ్స్, ఈనాటి దినాల్లో సర్వే చేశారు, ఈ లాక్డౌన్ లో ఒక సర్వే చేశారు. ఏంటి ఆ సర్వే అంటే, ఈ లాక్డౌన్ టైంలో ఇంటర్నెట్ వ్యూవర్స్ పెరిగిపోయారు, ఇంటర్నెట్ చూసేవాళ్ళు ఎక్కువయ్యారని సర్వేలో తేలింది. ఆ ఇంటర్నెట్ వ్యూవర్స్ లో ఇండియా పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనిస్తే, ఇండియాలో కూడా ఇంటర్నెట్ వ్యూవర్స్ పెరిగారు. అయితే ఇంటర్నెట్ వాచ్ చేస్తా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఏ సైట్స్ వాచ్ చేస్తా ఉన్నారు అని గమనిస్తే, ఎక్కువ మంది ఫోనోగ్రఫీ, అశ్లీల దృశ్యాలు ఉండే సైట్స్ నే వాచ్ చేస్తున్నారంట. 95% ఇంటర్నెట్ వ్యూవర్స్ ఆర్ వాచింగ్ ఫోనోగ్రఫీ. దేవుడు ఇటువంటి పరిస్థితుల్ని పంపించి వాళ్ళు సర్వనాశనం అయిపోకుండా ఉండాలని ఆ ఉగ్రత, మహా ఉగ్రత, దేవుని యొక్క ఆ నిత్య నాశనాన్ని తప్పించుకోవాలని తన బిడ్డలుగా పిలువబడుతున్న క్రైస్తవులు అవ్వచ్చు, తన ప్రపంచంలో ఉన్న తన బిడ్డలకి ఒక అవకాశాన్ని ఇచ్చి, ఈ COVID-19 లాంటి దాన్ని పంపించి దేవుని వైపు తిరగాలని దేవుడు ఎదురు చూస్తా ఉంటే, దేవుని యందు భయభక్తులు కూడుకోవటానికి బదులుగా మరింత దుర్మార్గంగా తయారైపోయారు. ఫ్రెండ్స్, ఇది విన్నప్పుడు నేనేమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభువా, ఈ 95% లో నా కుటుంబంలో ఉండే వాళ్ళు ఎవరు ఉండకూడదు, నా బంధువులు ఉండకూడదు, మా ఈజీ ఉండకూడదు, క్రైస్తవ లోకం దీంట్లో ఉండకూడదు, క్రైస్తవులుగా పిలవబడే వాళ్ళు ఈ 95% లో ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేశాను. ఫ్రెండ్స్, ఈ మాటలు వింటా ఉన్న నీవు ఒకవేళ ఆ 95% లో ఉంటే జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడు చూడండి, దాని విషయమై నా నిర్ణయం చొప్పున నీ నివాస స్థలము సర్వనాశనము కాకుండాట్లు, నీవు సర్వనాశనము కాకుండాట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడదరని నేను అనుకుంటుంది, కాని వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాశక్తి కలిగిరి. ఈ పరిస్థితి ఒకవేళ ఇలా ఉందాను, సెట్ రైట్. సో ఇకపోతే గాడ్స్ కైండ్నెస్ టువర్డ్స్ ద నేషన్, దేవుని వైపు తిరిగితే ఆయా జనాంగాల్ని ఎలా ఆయన సమకూర్చబోతా ఉన్నాడు అనేది 9వ వచనంలో ఉంటది. జస్ట్ అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనసులై ఆయన్ని సేవించినట్లు నేను వారికి పవిత్రమైన గర్వం ఇస్తాను. ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని గ్రహించి దేవుని శిక్షని గ్రహించి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో లోకంలో ఉండే జనాంగాలన్నింటినీ అందరినీ అన్ని జనులు అంటే మనలాంటి వారు అందరినీ దేవుడు సమకూర్చి పవిత్రమైన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా 10:20 చూస్తే, 3:10-20 చూస్తే, గాడ్స్ కైండ్నెస్ టువర్డ్స్ ద రెమనెంట్, ఇస్రాయేలులో శేషించిన వారిని పట్ల ఎలా ఆయన దయ చూపించబోతున్నాడో చెప్పాడు. అక్కడ 3 భాగాలు చూడొచ్చండి. సో ఆ భాగాల్లో అంటే 10:20 దేవుడు స్థాపించు ఈ భూమి మీద స్థాపించబోయే తన రాజ్యంలో ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు అనేది చెప్తా ఉన్నాడండి. అంటే ఆయన వైపుకు తిరిగిన ప్రజలకి ఇవ్వబోయే రాజ్యం ఎలా ఉండబోతుందో చెప్పాడు. మొదటిగా 10:13 చూస్తే అక్కడ ఎలా ఉంటుంది ఆ రాజ్యంలో, దేవుడు రాజ్యం ఎలా ఉండబోతుంది అంటే, సిన్ విల్ బి రిమోవ్డ్, పాపం పరిపూర్ణంగా తొలగించబడింది అంట. సో ఇక అక్కడ పాపం ఉండదు, అబద్ధం ఉండదు, కపటం ఉండదు, ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానాలు పుచ్చుకుంటారు తన బిడ్డలు అని రాయబడింది. అంటే దేవుడు ప్రామిస్ చేస్తా ఉన్నాడు. నేను చాలాసార్లు ఈ లోకం గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న అన్యాయం కానీ, చుట్టూ ఉన్న కరప్షన్, చుట్టూ ఉన్న ఈ బ్రైబ్, తర్వాత ఈ క్యాస్టిజం, ఈ డిస్క్రిమినేషన్, ఈ కుళ్ళు ద్వేషం చూసినప్పుడు చాలాసార్లు మనసులో నొచ్చుకొని, ప్రభా కపటం లేని అయ్యా, ఈ వేషధారణ లేని, అలాగే ఈ లంచగొండితనం, ఈ కులపిచ్చి లేని, ఈ డిస్క్రిమినేషన్ లేని, ఈ బ్యాక్ బైటింగ్ లేని లోకం, ఈ లోకం ఎప్పుడొస్తుంది ప్రభాది, ఎంత హాయిగా ఉంటుంది ప్రభాది, ఇలా అనుకుంటా ఉంటారు. ఫ్రెండ్స్, అలాంటి లోకాన్ని ఆయన ప్రామిస్ చేస్తున్నాడండి తన బిడ్డలకి, తన వైపు తిరిగిన బిడ్డలకి, తన రక్తంలో కడగబడి నీతిగా జీవించడానికి ఇష్టపడిన బిడ్డలకి, భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనుకున్న తన బిడ్డలకి ఆయన నిరీక్షణ ఇస్తా ఉన్నారు. తెలుసా, ఆ లోకంలో ఏముంటదంటే అబద్ధం ఉండదు, కపటం ఉండదు, భయం ఉండదు, పాపం ఉండదు. అందుమాత్రమే కాకుండా 14:17 గాడ్స్ పీపుల్ విల్ రీజాయిస్, దేవుని ప్రజలు తన యందు విశ్వాసం ఉంచి తన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషిస్తారు అని రాయబడింది. అందుకని ఏమని రాయబడిందంటే అక్కడ, సియోను నివాసులారా, ఇశ్రాయేలు వారులారా, యెరూషలేము నివాసులారా, అంటే దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారులారా, దేవుని కొరకు నివసించాలి, జీవించాలని ఆశ కలిగిన వారులారా, సంతోషించి గంతులు వేయండి. వాళ్ళు వేసిన శిక్షను కొట్టివేసి ఉన్నారు, మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ఏం ప్రామిస్ చేస్తున్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. చివరగా ద నేషన్ విల్ బి రెస్టోర్డ్, 18:20 ఆ జాతి, ఇస్రాయేలుల జాతి తిరిగి రెస్టోర్ చేయబడట. సో పునరుద్ధీకరించబడట, సో తిరిగి కట్టబడట, తన ప్రజలు కట్టబడట, తన రాజ్యం భూమి మీద స్థాపించబడినప్పుడు ఎలా ఉంటుందో ఈ భాగం తెలియజేస్తా ఉంది. సో మీరు ఎక్కడైతే అవమానం పొందారో అక్కడ ఖ్యాతి, మంచి పేరు నేను మీకు ఇస్తాను, మిమ్మల్ని హింసించిన వారిని నేను శిక్షిస్తాను, అవమానం పొందిన వారి నుంచి చెరలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, నేనే మీ మధ్యలో రాజుగా ఉంటాను. ఎంత గొప్ప ప్రామిస్ అండి ఇది, తన రాజ్యం భూమి మీద స్థాపించబడినప్పుడు ఎలా ఉంటుందో ఈ భాగం తెలియజేస్తుంది. చివరిగా నేను ఇలా రాస్తున్నాను, అచ్చలు చేసి నేను ముగిస్తాను. విశ్వాసులైనా అవిశ్వాసులైనా దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షలో సహితం ఆయన ప్రేమ చూడాలి. ఆయన శిక్ష మనం మార్పు చెంది తిరిగి ఆయన వైపుకు వచ్చి ఆ మహా ఉగ్రత నుండి తప్పించబడాలని. సో ఈ కోవిడ్ ద్వారా వచ్చే నష్టము క్రమ చిన్నదేనండి, అయితే దేవుని ఉగ్రత ఉందే, రేపు రాబోయే ఉగ్రత, దాని నుంచి తప్పించబడాలని ప్రజలు, తన ప్రజలు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అందుకనే ఈ చిన్న చిన్న శ్రమలు పంపిస్తా ఉంటాడు, ఈ చిన్న చిన్న తెగుళ్ళు పంపిస్తా ఉంటాడు. ఆ తెగుళ్ళలో దేవుని యొక్క శక్తిని గ్రహించి, దేవుని ప్రేమను, దాని వెనకాల ఉన్న దేవుని ప్రేమను గ్రహించి దేవుని వైపు తిరగాలనేది దేవుని యొక్క ఆశ. అంత మాత్రమే కాకుండా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అనుమతించే పరిస్థితులను సంతోషంగా అంగీకరిస్తూ, దేవుడు నేర్పించే పాఠాలను నేర్చుకుంటూ, సాత్వికంతో, దీనత్వంతో ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ, ఆయన్ని వెతికి వినయం గలవారమై నీతిని అనుసరించి నడిచే వల్ల దేవుని యొక్క ఉగ్రత నుండి దాచబడదును అని రాయబడినండి. ముగిస్తున్నానండి. సో చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తాను. ఒక కుర్రాడు ఉన్నాడు, అతనికి సో కడుపులో నొప్పి, 24 గంటలు కడుపులో నొప్పి వచ్చింది, అపెండిసైటిస్ అని అంటాం కదండి, అపెండిసైటిస్ అని అంటాం కదా. వాళ్ళ నాన్నగారు గమనించి ఆ కుర్రాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఇతనికి 24 గంటలు కడుపులో నొప్పండి, వెంటనే ఆపరేషన్ చేయకపోతే బెడ్ చచ్చిపోతాడు అని అంటే వెంటనే ఆపరేషన్ చేయించాడు. సో కొన్ని గంటలు తను ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఒకటి రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ కొడుకు వాళ్ళ అమ్మతో వాళ్ళ చెల్లితో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, చూడు నాన్న ఎంత కఠినాత్ముడో, నేను చిన్న కడుపులోనే పని చెప్తే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంత పెద్ద ఆపరేషన్ చేయించాడు, నాన్న ఎంత కఠినుడండి అని చెప్తాడండి ఆ పిల్లడు. ఒకవేళ చెప్పిన వాళ్ళ నాన్న కఠినాత్ముడా లేకపోతే ప్రేమ కలిగిన వాడా? ప్రేమ కలిగిన వాడు. ప్రేమ ఉంది కాబట్టి ఆ చిన్న ముట్టు, ఆ చిన్న గాయాన్ని చేయించడానికి ఇష్టపడ్డాడు, ఆపరేషన్ చేయించడానికి ఇష్టపడ్డాడు. ఆ కుర్రోడికి అది గాయంగా ఆపరేషన్ గా కనపడవచ్చు, కానీ అలా వదిలేస్తే ఆ బిడ్డ చచ్చిపోతాడని ఆ తండ్రికి తెలుసు. సో తండ్రి ఆపరేషన్ చేయటం వెనకాల తన ప్రేమ కొట్టొచ్చినట్లు కనపడతా ఉంది. అలాగే ఈ COVID-19 ద్వారా కష్టాలు వచ్చిన ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే చిన్న చిన్న ఈ పరిస్థితులు, ఇవన్నీ వెనకాల దేవుడు ప్రేమ దాగి ఉంది. ఎందుకో తెలుసా? నీవు నేను తన ప్రజలు లోకంలో ఉండే అనేక మంది చనిపోయి నిత్య నరకానికి వెళ్ళకూడదని, ఆ మహా ఉగ్రత నుండి తప్పించుకోవటానికి దేవుడు ఇటువంటి అవకాశాలను మనకి ఇస్తా ఉన్నాడు. అయితే తెలియగలిగిన వాళ్ళు, సాత్వికులైన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు పాపాలని విడిచిపెట్టి దేవునికి దగ్గరవుతా ఉన్నారు. కొంతమంది మూర్ఖులైన ప్రజలు లెక్కలేనితనంగా దేవుని ఇచ్చే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని మరింత పాపంలోకి వెళతా ఉన్నారు సర్వేస్ చెప్పినట్లు. సో ఫ్రెండ్స్, మీన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకొని దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సో పాజిటివ్ గా తీసుకొని సో ఈ COVID-19 ఈ లాక్డౌన్ టైంలో దేవునికి మరింత దగ్గర దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.